పంచదశి మూడవ అధ్యాయం పంచకోశ వివేక ప్రకరణం పదవ శ్లోకం. కాదాచిత్ తద్వతో నాత్మా స్యాదానందమయో స్వయం పంచకోశ విలక్షణ ఆత్మా విలక్షణమంటే భిన్నమైనటువంటిది అని అర్థం. పంచకోశాల కంటే వేరైనటువంటి ఆత్మ స్వరూపమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అన్నమయ కోశము ఒక గుహ లాంటిది, దాని లోపల ప్రాణమయ కోశము మరొక గుహ లాంటిది, దాని లోపల మనోమయ కోశము మరొక గుహ లాంటిది. హౌస్ నెంబర్ 4 విజ్ఞానమయ కోశం మనస్సు లోపల ఉన్నటువంటిది, ఇంకా సూక్ష్మమైనటువంటిది విజ్ఞానమయ కోశం మరొక గుహ లాంటిది. చివరికి ఆనందమయ కోశం కూడా ఒక చివరి ప్రాకారంలాగా, గుడికి ఎట్లాగైతే ప్రాకారాలు ఉంటాయో అదేవిధంగా మనకి కోశాలు కూడా ప్రాకారంలాగా. గర్భగుడిలో ఉంటాడు మూల విరాట్, అదేవిధంగా ఇక్కడ ఆత్మ అనేది మూల విరాట్ లాగా ఆ గుహ యందు స్థితమై ఉన్నది అని. ఇవన్నీ కూడా మనకు తటస్థ లక్షణాలుగా మనం చూసుకోవాలి. ఎందుకని తటస్థ లక్షణాలు అంటే, స్వరూప లక్షణాన్ని మనం నామరూపాలు లేనటువంటిదని దాన్ని గ్రహించడం కష్టం కనుక, ఎలాగైతే గర్భగృహంలో మూర్తి నలుపుగా ఉంటుంది మనకు తెలియదు, చీకటిగా కూడా ఉంటుంది, ట్యూబ్ లైట్ పెట్టకూడదు, అక్కడ ఆభరణాలన్నీ వేస్తారు. ఇక్కడ అమ్మవారికి జ్ఞానేశ్వరి అమ్మవారికి వేసినట్టుగా ఆభరణాల మెరుపులో అక్కడ అమ్మవారు ఉంది అని గ్రహిస్తాం, అక్కడ మూర్తి మనకు పూర్తిగా కనపడదు చూడండి. అందుకే నల్లరాయితో చేస్తారు, పాలరాయితో చేయడం విగ్రహం గర్భగృహంలో ఎక్కడ పెట్టరు ఆగమ శాస్త్ర ప్రకారం. అందుకే దీపారాధన ఇస్తాం, ఆ దీపారాధన చూపించే ద్వారా మనకు ఆ మూర్తి కనపడుతున్నాం. ఆ దీపారాధన ఏం తెలియజేస్తుందంటే మహావాక్యం అని మనం చెప్పుకోవాలి, వేదాంతంలో అన్వయం చేసుకోవాలి. మహావాక్యం అనే ఆ దీపం మనకు ఆత్మని తెలియజేస్తుంది. ఆ నలుపు అనేటువంటి దాన్ని మనకు కనపడుతుంది చీకట్లో, ఆ దీపంలోనే ఆ మూర్తి కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మ పంచకోశాల ద్వారా మనం ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వెళుతూ వెళుతూ లోపలికి అర్థం చేసుకుంటే ఆ ఆత్మస్వరూపం మనకు బోధపడుతుంది అని ఇక్కడ ఆనందమయ కోశాన్ని కూడా నా ఆత్మ అని చెప్పి నిర్ణయం చేసేసాం. 5 కోశాలు అనాత్మ అయిపోయినాయి. ఇప్పుడు పూర్వపక్షి వస్తాడు, బాగానే ఉందండి ఇవన్నీ అనాత్మే అవన్నీ ఆత్మ కాదు ఒప్పుకుంటాను అన్నాడు. ఈ 10వ శ్లోకంలో మనకు చివరగా అసౌ సర్వదా స్థితే ఆత్మ అన్నారు. అక్కడి నుంచి మనకు ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఆనందమయ కోశంలో మనకు కలిగేటటువంటి ఆనందము ఎప్పుడూ ఉండదు, కనుక అది ఆత్మ కాదు. ఈ ఆత్మ స్వరూపానందము ఎల్లప్పుడూ ఉంటుంది అని. అక్కడ ఒక చిన్న విషయం మనం గ్రహించాలి, ఆనందమయ కోశంలో వచ్చేటటువంటి ఆనందం అది వృత్తి, విషయ వృత్తి వస్తుంది మొదట. ఘట వృత్తి, పట వృత్తి, వృత్తి అంటే ఆలోచన. ఇక్కడే ఫల వ్యాప్తి, వృత్తి వ్యాప్తి అని అంటారు. ఇక్కడ నా చేతిలో ఒక బుక్ మార్కర్ గుర్తున్నారు. ఇప్పుడు ఈ బుక్ మార్కర్ ఉందనుకోండి, దీని ఇది వృత్తి, జ్ఞానం వస్తుంది ముందు, వృత్తి వస్తుంది. బుక్ మార్కర్ వృత్తి అంటాం, లేక క్లిప్ వృత్తి అనుకోండి, ఇది క్లిప్ వృత్తి. ముందు మీ అందరికీ క్లిప్ వృత్తి రావాలి. ఎలా వచ్చిందంటే కళ్ళు చూసినాయి. కళ్ళు ఎలా చూసినాయి అంటే మనస్సు కళ్ళ ద్వారా చూసింది, కళ్ళు చూడలే. కళ్ళు ద్వారా మనస్సు చూసింది, మనసులో ఒక వృత్తి ఏర్పడింది, ఆలోచన ఏర్పడింది. వృత్తి మనసులోనే ఏర్పడుతుంది. ఆ వృత్తి అనేది జడం స్వతహాగా. ఆలోచన అంటాం వృత్తి అంటే. వృత్తికి అనేక అర్థాలు ఉన్నాయి. వృత్తి అంటే ఉద్యోగాన్ని కూడా వృత్తి అంటారు. ఇక్కడ వృత్తి అంటే ఆలోచన. ఆలోచన వృత్తి అనేది మనసులో పుట్టేది. మనసు జడమైనప్పుడు ఆ వృత్తి ఎట్లా బయటకు వచ్చింది? ఇక్కడ వ్యాపించాలి కదా. వ్యాపించాలంటే పుత్రుడు చెప్పాము, అక్కడ చిదాభాసం ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ చిదాభాస ఏర్పడినప్పుడు మనస్సు చైతన్యమై, ఆ చైతన్యమైన మనస్సు వలన అక్కడ వృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తి ఏం చేస్తుందంటే కళ్ళ ద్వారా ఇది వ్యాపిస్తుంది. వ్యాపించడానికి నేను క్లిప్ చూపిస్తే మీరు అందరూ క్లిప్ చూస్తున్నారు, చూస్తున్నారు కదా. అక్కడి నుంచి ఇక్కడికి ఒక బీమ్ ఆఫ్ లైట్ లాగా వస్తుంది. వస్తేనే మీకు ఆ వృత్తి వ్యాప్తి అంటారు దాన్ని. ఇది వృత్తి వ్యాప్తి. అందరికీ వృత్తి వ్యాప్తి ఏర్పడింది ఇప్పుడు మీకు. ఇది ఏర్పడిన తర్వాత ఈ క్లిప్ జ్ఞానం వస్తుంది మళ్ళీ. అది వృత్తి జ్ఞానం అంట, క్లిప్ జ్ఞానం. పట వృత్తి, పట జ్ఞానం. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది, కాషాయ రంగు వస్త్రం చూడంగానే పట వృత్తి అంటాం. పట అంటే వస్త్రం, క్లాత్. ఈ వస్త్రం వృత్తి ఏర్పడి, అవునండి, ఆ వృత్తి జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత ముందేమో వృత్తి ఏర్పడి దాన్ని వ్యాపించి, ఆ వ్యాపించిన తర్వాత అది జ్ఞాన వృత్తిగా మారుతుంది. మీకు నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. పట జ్ఞానం, క్లిప్ జ్ఞానం, ఫోన్ జ్ఞానం, మైక్ జ్ఞానం, అది జ్ఞాన వృత్తిగా మారుతుంది. అందుకని ముందు అర్థాధ్యాస అంటారు, తర్వాత జ్ఞానాధ్యాస అంటారు. ముందు ఇది అర్థ అంటే వస్తువు, అర్థాధ్యాస. ఫస్ట్ ఆబ్జెక్ట్, థాట్ పర్వేడ్స్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. అర్థ అంటే ఇక్కడ మీనింగ్ అని కాదు అర్థం, అర్థ అంటే వస్తువు. ఈ వస్తువు వ్యాపించిన దాన్ని వృత్తి వ్యాప్తి అంటారు. దాని తర్వాత ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. ఆ వృత్తి జ్ఞానం ఏ వస్తువునైతే చూస్తారో ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వృత్తి జ్ఞానం, ఘట వృత్తి, ఘట జ్ఞానం, పట వృత్తి, పట జ్ఞానం, మైక్ వృత్తి, మైక్ జ్ఞానం, ఇట్లా రకరకాల వృత్తులు ఆ వస్తువుల యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. మనం తినే పదార్థాలు కావచ్చు, మనం వాడే పదార్థాలు కావచ్చు, అట్లా ప్రతిదీ ఏర్పడుతుంది అన్నమాట. ఇది జరిగిన తర్వాత దీన్ని వృత్తి వ్యాప్తి అయ్యి తర్వాత జ్ఞానం వచ్చి నేను నాకు ఇప్పుడు క్లిప్ తెలుసు, ప్రమాద అయిపోతాను నేను. నో వర్క్, ఐ నో ద క్లిప్, నాకు క్లిప్ తెలుసు, నాకు ఈ వస్త్రం తెలుసు, నాకు ఈ మైక్ తెలుసు, నాకు ఈ ఫ్యాన్ తెలుసు. అది తెలుసు అనేది ఏర్పడుతుంది, తెలియడం అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడింది అంటే నాకు తెలుసు అన్నా ప్రమాద. ఇక్కడ చూడండి, త్రిపుటి వస్తుంది. ఎప్పుడైతే వృత్తి వ్యాప్తి జరుగుతుందో త్రిపుటి ఏర్పడుతుంది. త్రిపుటి అంటే ప్రమాద, ప్రమాణం, కళ్ళు ప్రమాణం. ఆ వృత్తి వ్యాపిస్తుంది, వృత్తి కూడా ప్రమాణమే. అది ఇక్కడ ప్రమాణంలాగా, ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తోంది మనస్సు నుంచి వచ్చి. ఇది ప్రమేయం. ఈ క్లిప్ అనేది ప్రమేయం, వస్తు, ఆబ్జెక్ట్. ప్రమాద ది సబ్జెక్ట్, ప్రమాణం వృత్తి కళ్ళ ద్వారా పయనించి దీన్ని వ్యాపించి కనపట్టలేదు. కానీ ఎక్కడ వ్యాపించింది అన్నాడు, కనపడకపోతే నీ క్లిప్ అని ఎట్లా తెలిసింది? క్లిప్ అని తెలిసింది కాబట్టి వ్యాపించి ఉండాలి అనుమాన ప్రమాణం వచ్చింది కదా. క్లిప్ వచ్చిందా అందరికీ? నాకు రాలేదండి ఎవరన్నా అంటారా? కళ్ళు బాగా పనిచేస్తుంటే తప్పకుండా వస్తుంది. కళ్ళల్లో దోషం లేకపోతే దీని కలర్ కూడా కనపడుతుంది. కనకాంబరం రంగు అండి అంటాం, అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఇది కనకాంబరం, ఇది కనకాంబరం, డార్క్ కనకాంబరం. వచ్చిందా లేదా? ఆ జ్ఞానాన్ని ఫలవ్యాప్తి అంటారు. వస్తువు యొక్క జ్ఞానం, వృత్తి జ్ఞానం ఏర్పడాలి ఫస్ట్. ఘటవృత్తి ఏర్పడాలి ఘట జ్ఞానానికి, ఘటవృత్తి ఏర్పడాలి పట జ్ఞానానికి, జలవృత్తి ఏర్పడాలి జల జ్ఞానానికి. ఆ వృత్తి వచ్చిన తర్వాతనే ఆ జ్ఞానం వస్తుంది. అందుకనే వృత్తి వ్యాప్తి తర్వాత ఫలం వ్యాప్తి వస్తుంది. ఇతని సొంత టెక్నికల్. ఘట వ్యాప్తి వృత్తి వ్యాప్తి, ఘట వ్యాప్తి అంటే వృత్తి వ్యాప్తి, ఘట వృత్తి. అక్కడ జ్ఞానం ఏర్పడి ఘట జ్ఞానం అంటాం. జ్ఞానం వచ్చి ఫలం వ్యాప్తి, ఫలమే కదా. ఇప్పుడు దీన్ని చూడటం వల్ల నాకేంటి ఫలం అంటే ఇది క్లిప్ అనే ఫలం నాకు లభించింది. ఫలం అంటే ఇక్కడ జ్ఞానం, నాలెడ్జ్. దీన్ని ఫలం వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి ఫలం వ్యాప్తి అర్థమైంది కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. నేను చదువుకున్న రోజుల్లో ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా వెళ్ళి ఇంకా ఏదో వినాలనిపిస్తుంది. తర్వాత చెప్పంగా చెప్పంగా విని విని దేని చెప్పంగా చెప్పంగా నాకు అలవాటైంది, మీకు కూడా అట్లాగే అలవాటైంది. కష్టపడదు. సో వృత్తి వ్యాప్తి ఫలం వ్యాప్తి. ఇప్పుడు ఇందులో మనం ఏం తెలుసుకున్నాము? త్రిపుటి తెలుసుకున్నాం. ప్రమాద, ప్రమాణం, ప్రమేయం. ప్రమా అంటే జ్ఞానం, నాలుగు ఉంటాయి మొత్తం. ప్రార్థన మొదలైతాయండి. ప్రమాత నోవర్ తెలుసుకునేవాడు, కర్త అన్నా కూడా ప్రమాతాన్ని ఒకటే. కర్త అంటే చేసేవాడిని కర్త అంటాం, తెలుసుకునేవాడిని ప్రమాత అంటాం. అంతే ప్రమాత. నేను ప్రమాతని. ఇప్పుడు మీరు అందరూ ప్రమాతలే, క్లిప్ను తెలుసుకున్న ప్రమాతని. ఏం తెలుసుకున్నారండి చెప్పండి? ఏం తెలుసుకున్నారు? క్లిప్ తెలుసుకున్నారు. అప్పుడు క్లిప్ ఏమవుతుంది? ప్రమేయం అవుతుంది. ప్రమేయం అయింది. ఈ ప్రమేయం ఎలా వచ్చింది మనకు? క్లిప్ జ్ఞానం ఎలా వచ్చిందంటే ప్రమాణం వల్ల వచ్చింది. కళ్ళు మూసుకుంటేమో తెలుస్తుంది, తెలియదు కదా. కళ్ళు తెరిచి కళ్ళు ద్వారా మనస్సు ఆ వృత్తి పయనించింది. ఎట్లాగైతే దీపం పెట్టి పైన చిల్లులున్నటువంటి ఏదైనా దీపంది ఉంటాయి కదా, ఇప్పుడు ల్యాంప్స్ అని పెట్టా అనుకోండి, ఆ చిల్లుల ద్వారా నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాస్వరం. ఎక్కడొస్తుంది శ్లోకం? గుడ్, దక్షిణామూర్తి శ్లోకంలో వస్తుంది. అదే ఆ నానా చిత్ర ఘటోదరే నేను ఇప్పుడు చెప్పిందంతా. ఏమీ లేదు, అర్థమైందా? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఇప్పుడు క్లిప్ జ్ఞానాన్ని ప్రమా అంటాం. ప్రమా అంటే జ్ఞానం. ప్రమా నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ప్రమాతని. నాకు జ్ఞానం ఉంది కనుక ప్రమాత. నోవర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది నోన్, తెలుసుకోబడిన వస్తువు. తెలిసిన జ్ఞానం నాలెడ్జ్, ప్రమా. నోయింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ ఉండాలండి, ఉంటేనే వ్యవహారం నడుస్తుంది. వృద్ధులు లేచినప్పటి నుంచి ప్రతి పనికి ఇది జరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది వృద్ధున మనం చెప్పింది కర్తృత్వ భోక్తృత్వ కర్తృత్వ కరణత్వ కర్తృత్వ కరణాభ్యాం అన్నప్పుడు ఇంత ఉన్నది వృద్ధున కాలేదు పూర్తి, అదేందుకని ఇప్పుడు పూర్తి చేస్తున్నా. సో బుద్ధి అనేటువంటిది అక్కడ కర్తగా ఉంది చూడండి, తెలుసుకునేవాడిగా. మనస్సు కరణంగా పనిచేసింది, వృత్తిని వ్యాపింపజేసి కరణంగా పనిచేసింది. అది ఇష్టమైన వస్తువు గులాబ్ జామ్ అనుకోండి, క్లిప్ అంటే ఏముంది, గులాబ్ జామ్ రసగుల్లా ఆనంద వృత్తి అన్నారు. అక్కడ ఉంటే ఏముందండి, ఇక్కడ ఉంటా నోట్లోకి వెళ్ళారు. ఇచ్చతి జానాతి ఫస్ట్ ఇది రసగుల్లా అని తెలుసుకున్నాడు. బాగుంది కాదు తినాలనిపిస్తుంది. ఇచ్చతి అంటాడు, కోరుకుంటాడు. యతతే పొందుతాడు. అప్పుడు దీని ప్రతిబింబానం ప్రతిబింబానందం వచ్చి బాగుంది, చాలా ఆనందం. ప్రియ మోద ప్రమోద. ఒకడు నాలుగు తింటుంటాడు, వాడికి షుగర్ ఉండదు. ఇంకోటి రెండు తినేటప్పుడు వద్దు నాకు షుగర్ ఉంది, తింటే ఏం లేదు బాబు ట్యాబ్లెట్ తీసుకోవచ్చు ఇంకోటి తిను అంటాడు ఈ పక్క వాడు. ప్రియమోద ప్రమోద అన్నారు. మళ్ళీ అది అయిపోగానే రసగుల్ల అయిపోయింది అనుకోండి, తర్వాత కాశపుడికి రసగుల్లాని తింటూ కూర్చోలేడుగా, ఆనందం అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఆనందాని కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కాసేపు షాపింగ్ చేసుద్దామా, రిడక్షన్ సేల్దా, షాపింగ్ చేసుద్దామా అన్నారు. వెళతారు, మళ్ళీ ఇంకొక ఆనందం, బిట్టు బిట్టు ఆనందం, బీప్ బీప్ ఆనందం అంటారు దీన్ని. ఈ డిస్కో లైట్స్ని చూసారా, వెలిగి వెలిగి ఆరిపోతుంటాయి. ఈ ప్రతిబింబ ఆనందం కూడా డిస్కో లైట్స్ లాంటిది, క్షణిక ఆనందం ఇది. క్షణం ఏ వస్తువు ఆనందమైనా సరే, నాకు చాలా ఇష్టం ఉన్నది కూడా మరి ఇంక నాలుగు లడ్లు తిని క్షణం ఎగటండి వాంతి వస్తుంది అంటాడు. ఇష్టమైన మ్యూజిక్ కూడా వింటూ ఉండిపోని 24/7 వింటారా, అమ్మో వెళ్ళని తరకాయ వస్తుందని. ఎంత ఇష్టమైనదైనా అది దానికి ఒక పరిమితి ఉంటుంది. అంటే బింబ ఆనందానికి పరిమితి ఉండదు, అది ఎప్పుడు ఉన్నారు. అందుకే సర్వదా స్థితే నిత్యమైనటువంటిది, సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఆనందం. కనుక మనం అటువంటి ఆనంద స్వరూపం అయి ఉండి ఈ చిన్న చిన్న ఆనందం కోసం పాకులాడుతున్నామని చెప్పి ఒక కథ చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న కథ, మీరు విన్నారో లేదో తెలియదు నాకు, నేను చెప్తాను. ఒకడు పరిగెడుతూ ఉన్నాడు రోడ్డు మీద, రోడ్డు మీద అంటే చిన్న అడవి లాంటిది. పరిగెడుతూ ఉంటే సడన్గా పులి వెంబడిస్తున్నది అని, ఆ పులి వెంబడిస్తుంది ఇంకాస్త పరిగెడుతున్నాడు. పరిగెట్టి పరిగెట్టి బావిలో పడ్డాడు. పడితే పులి లోపలికి చూస్తుంది వాడిని, వీడు ఎప్పుడు వస్తాడా, వీడిని తిందామా అని. వీడు పడే ముందు కొంచెం వాడి అదృష్టం భాగ్యం, అక్కడేదో చెట్టు ఊడలాంటిది ఉంది, చెట్టు బావిలో ఊడలు పెరుగుతుంటాయి కదా, చెట్టు వేర్లు గట్టి గట్టిగా పెరుగుతుంటాయి నీటి, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. పడలే కింద లక్కీగా తప్పించుకున్నాడు, అబ్బా తప్పించుకున్నాను అనుకున్నాడు. ఇది పట్టుకొని వేలాడుతున్నాడు, కింద చూస్తే ముసలి ఉంది నీళ్ళలో. ఆ ముసలి నోరు తెరిచి వాడి వైపు చూస్తే వీడు ఎప్పుడు పడతాడా తిందామా, ఎప్పుడు పడతాడా, దానికి ఆకలిగా ఉంది లోపల. మరి అదేం చేస్తుంది, వీడు పడితే తొందరగా మింగేసేద్దాం వీడిని అని చెప్పి అది చూస్తుంది. వీడు పైకి చూశాడు, ఆ పులి చూస్తున్నది. అది వృద్ధాప్యం, ఇది మరణం. ఊహించుకోవాలి ఇదంతా కథ. స్వామిని ఎక్కడ చూశారు ఇదంత అనకంటే ఈ మధ్యలో ఆ చెట్టు ఊడని ఎలుక కొరుకుతున్నది, ఎలుక కొరుకుతున్నది, అది చూస్తున్నాడు వీడు. ఇంకా కొరుకుతూ కొరుకుతూ కొరుకుతుంటే కాసేపు కింద పడతాడు. ఆ మధ్యలో అంటే ఏంటి, అక్కడ పులి చూస్తున్న సందర్భంలో ఇక్కడ ముసలి పైకి చూస్తున్న సమయంలో ఆ ఎలుక కొరుకుతున్న సమయంలో ఆ చెట్టు ఊడ కదిలి ఆ తేనె తీగ తుట్టే కదిలింది. కదిలితే అది కరుస్తున్నాయి, ఇది కుడతాయి కదా, అది వాటిని కదిలిస్తే కుడతాయి. కుడుతున్నప్పుడు ఆ తేనె బొట్టు పైనుంచి పడుతున్నాయి. ఆ తేనె బొట్టుని నాలికి మీద వేసుకున్నాడు, పడింది, చప్పరిస్తున్నాడు. అబ్బా ఎంత బాగుంది అనుకుంటున్నాడు. ఆ తేనెటీగలు ఏమిటో తెలుసా? వ్యాధి, వ్యాధి. కాలు నొప్పి, చెయ్యి నొప్పి, పళ్ళ నొప్పు, కన్ని నొప్పు, ఏ నొప్పి లేదు, ఏదో ఒక నొప్పి. ఇది తగ్గితే ఇంకోటి వస్తూ ఉంటాం. ఆ తేనె తుట్టెలో అది పుడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఆ కంపారిజన్ అనమాట, ఇదంతా పోలికే, ఉపమానంక. ఆ తేనె బొట్టు ఆనందిస్తున్నాడే, ఆస్వాదన చేస్తున్నాడే. ఇంతటి ప్రమాద స్థితిలో కూడా మృత్యు ఒకవైపు ఎదురు చూస్తోంది, ముసలితనం ఒకవైపు ఎదురు చూస్తోంది, తర్వాత వ్యాధులన్నీ చుట్టుముట్టున్నాయి, సమస్యలున్నాయి. ఆ చిన్న చిన్న ఆనందం, తేనె బొట్టు లాంటి ఆనందం కోసం మనిషి పరితపిస్తున్నాడు. ఆ తేనె బొట్టు లాంటిది ప్రతి మనిషి తన యొక్క చిన్న చిన్న సుఖాన్ని అనుభవించేదంతా కూడా అశాశ్వతం, అందులో నిజంగా సుఖం లేదు. అది దానికోసం తాపత్రయపడవాకు అన్నాడు. పరిగెడతాడు, పరిగెడతాడు, పరిగెడతాడు మనిషి. ఇలాంటి కథలు చెప్తారు వైరాగ్యం కోసం. విన్నా కూడా వైరాగ్యం రాదు చాలా మంది. దానికి దానికేనండి ఇవన్నీ, ఇవన్నీ అట్లా ఉండాలంటే గుంపులో గోవింద. నేను ఒక్కడి మాత్రం ఇట్లా వెళ్తే అవుతుందా ఏంటి? గుంపులో గోవింద అయితే బెస్ట్ అండి, ఎప్పుడు సేఫ్ అంటాడు. సరే నీ ఇష్టం, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అని వదిలిపెట్టాడు. అది చూసారా, ఆనందము ప్రతిదీ మనం అనుభవించేది ప్రతిబింబానందము. అది ఆనంద స్వరూపం యొక్క ఒక తునక, తెలుగులో చెప్పాలంటే దాన్ని తునక అంటారు. అది నిజమైన కథ. మరి ఏమిటండి ఈ ఆనందం అంటే? అది చెప్తాం తర్వాత వస్తుంది అన్నారు. ఇప్పుడు పూర్వపక్షి వస్తున్నాడు, ఏమంటాడు? ఆత్మ, ఇవన్నీ ఆత్మ కాదండి, బాగానే ఉంది. అసలు మీరు చెప్పే ఆత్మ లేదండి అంటాడు. పంచకోశాలు ఆత్మ కాదు, ఓకే అండి. మీరు చెప్పే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఆత్మ అది ఎక్కడ అనుభవానికి వచ్చేది కాదని చెప్పి నిర్ణయానికి వచ్చేసాడు పూర్వపక్షి. క్లాస్ వదిలిపెట్టి పోతాను అంటాడు. ఒక తేలిగ్గా ఉంటారు కూర్చోరు క్లాస్లో. ఇదంతా అర్థమయ్యేది కాదండి, ఇదంతా ఎవో ఏంటండి, ఎందుకండి ఇంత కష్టపడ్డాం అని ఎవడో ఒకడు ఉన్నాడు ఇక్కడ పూర్వపక్షి. చదువుతాం 11వ శ్లోకం. నను దేహం దేహముపసంక్రమ్య నిద్రానందావస్తుషో మా భూతాత్మత్వమధ్యస్తు మన్యస్తు మా భూతాత్మత్వమన్యస్తు న కశ్చిదనుభూయతే. నను అంటేనే పూర్వపక్షి అని అర్థం. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. కోర్టులో కూడా ఒక లీడర్ గారు చెప్తే నేను ఒప్పుకోను అంటాడు వెంటనే. మరి ఏమిటయ్యాడు, నేను చెప్పేది కరెక్ట్ అంటాడు. అట్లాగే నను పూర్వపక్షి చెప్తాడు, మీరు చెప్పేది సరికాదు అన్నాడు. దేహం ఉపసంక్రమ్య నిద్రానంద వస్తుషు అన్నాడు. దేహాన్ని మొదలుపెట్టి అంటే మీరు అన్నమయ కోశం ఆత్మ కాదన్నారు, బాగానే ఉంది. ప్రాణమయం కాదన్నారు, మనోమయం కాదన్నారు, విజ్ఞానమయం కాదన్నారు, ఆనందమయం కాదన్నారు. సారీ, అవన్నీ మయట్ మయట్ అని వికారం అన్నారు. ఆత్మ నిర్వికారం కలిపి ఆత్మ కాదు అన్నారు. ఇంకొక లక్షణం చూడండి, మయట్ అన్నప్పుడు ఇవన్నీ వికారం. ఇది ఎందుకు ఆత్మ కాదంటే ఇవన్నీ వికారం కనుక, ఆత్మ వికారం లేనిది కనుక నిర్వికార ఆత్మ సవికార పంచకోశాలు ఎట్లా అవుతాయి? ఆత్మ కాలేదు అనే విషయం కూడా మనం చెప్పుకోవాలి. బాగానే ఉంది. నిద్రానంద చూసారా, నిద్రానంద అంటే ఆనందమయ కోశం వరకు అయిన అక్కడ వరకు చెప్పాడు. మాభూత్ మాభూత్ కాకపోతే కానీయండి, ఏమైంది? అవి ఆత్మ కాదు, ఓకే, అవి అనాత్మే ఒప్పుకుంటాను. అయితే ఏమైంది ఇప్పుడు? వితండ వాదం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాడికి వాదించడమే ప్రధానం, వినడం కాదు ప్రధానం. అట్లాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు. మాభూత్ ఆత్మ ఆత్మత్వం అన్యస్తు న కల్పి కశ్చిత్ అనుకూల్య, ఇది అనాత్మ ఒప్పుకుంటాను, ఇవి ఆత్మ కాదు. అయితే అన్యహాతు కశ్చిత్ న అనుభూయత్, ఈ ఐదు అనాత్మలు అనుభవానికి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇది స్థూలం బాగా తెలుస్తున్నది. ప్రాణం ఇక్కడ చేయి పెట్టండి తెలుస్తుంది, ముక్కు దగ్గర ఉందండి ప్రాణం తెలుస్తుంది. తర్వాత మనస్సు ఇమోషన్స్ తెలుస్తున్నాయి బాగానే. విజ్ఞానం కూడా కాస్త తెలుసు, ఇది తెలుసు అది తెలియదని తెలుస్తుంది. ఆనందం తెలిసింది. మరి ఆత్మ అనేది ఎట్లా తెలుస్తుందండి? అన్యహాతు వేరే అనుభూతికి ఏం లేదుగా ఆత్మనే, మాకు అనుభూతికి లేదే, నా అనుభూయతే అన్నాడు. అప్పుడు విద్యారణ్య వారు చెప్తున్నారు 12వ శ్లోకం. భాడం నిద్రాదయ సర్వే, అనుభూయంతే న చేతరః, సంస్కృతంలో బాఢం అంటారు. బాల్యం ఉంది, నువ్వు చెప్పింది కరెక్టే, అవి అనాత్మ అని తెలుసుకున్నావు, ఇది అనుభూతికి లేదంటున్నావు, ఇంతవరకు అర్థం చేసుకున్నావు కదా, నేను చెప్తా విను. ఆ ఆత్మ అనుభూతికి రాదు, అనుభూతికి రానంత మాత్రాన అది లేదు అని అనలేదు అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిద్రాదయ సర్వే, నిద్ర వరకు ఆనందమయ కోశం వరకు వెళ్ళాం మనం. నిద్రలో కూడా ఆనందాన్ని అనుభవించు, అందుకే హాయిగా నిద్రపోయేటప్పుడు నిద్రపోవడానికి ఇష్టపడతారు. అక్కడ అత్తగారి గొడవ ఉండదు, పోట్లాటల గొడవలు ఉండవు కనుక నిద్రాదయ ఆది పదార్థ మిగతా అనుభూతులన్నీ కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలవన్నీ కూడా అనుభూయంతే, అవన్నీ అనుభూతాలకి వస్తాయి. నచ ఇతర అన్నారు, సర్వే అనుభూయంతే, అవన్నీ అనుభూతికి వస్తాయి. నిద్రాదయ సర్వే అనుభూయంతే, తథా అపి అయినప్పటికీ కూడా జాగ్రత్త అవస్థలో అన్ని అనుభూతికి వస్తాయి, స్వప్నావస్థలో అన్ని అనుభూతికి వస్తాయి. పెట్టి మర్చిపోయిన స్వప్నం ఏమొస్తుంది? పెట్టి మర్చిపోయినాను, రైలు మిస్ అయినాను, ఇదే వస్తుంటాయి ఎక్కువగా. మంచిగా రావచ్చు కానీ రావు, ఇట్లాగే వస్తాయి. ఏదో వస్తాయి, స్వప్నము అనుభూతికి వస్తాయి. నిద్రలో కూడా సుఖం అస్వాప్సం, నాకు ఇంచిది అదే విషయం అనుభూతికి వచ్చింది. ఇంకా నీ ఆత్మ ఎక్కడుంది అంటాడు పూర్వపక్షి. ఆత్మ ఎక్కడుంది అనుభూతికి? ఇంత చక్కటి ఐదు కోశాల్లో అనుభూతిని వదిలిపెట్టి ఏమండి విషయం చూడండి, ట్రాజడీ ఎట్లుంటుందంటే, మనకు తెలిసిందంతా అనాత్మ అంటుంది శాస్త్రం, మనకు తెలియంది ఏదో అది సత్యం అది ఆత్మ అంటుంది. అది కష్టమైన విషయం. ఇప్పుడు మాకు తెలిసింది ఏదో కాస్త ఆత్మ అని చెప్పచ్చు కదా, నీకు తెలిసిందే ఆత్మ కాదు అంతే. ఇది ఎక్కడ కూడా అండి తెలిసిందే అని చెప్పచ్చు కదా, ఒకటి కాబట్టి ఒకటి అన్న లేదా ఈ ప్రపంచంలో అంటే లేదయ్యా, తెలిసింది అంటే ఆత్మ కాదు అని అన్నాడు. అని ఇవన్నీ తెలిసినవి కాబట్టి ఇవన్నీ ఆత్మ కాదు. తథా అపి అయినప్పటికీ కూడా ఏతే అనుభూయంతే ఇవన్నీ దేని వలననైతే అనుభవింపబడుతున్నావు ఏన అనుభూయంతే ఏన అనేది తృతీయ విభక్తి దేని చేతనైతే నువ్వు ఈ దేహాన్ని అన్నమయ కోశాన్ని మనోమయ కోశాన్ని ప్రాణమయ కోశాన్ని విజ్ఞానమయ కోశాన్ని ఆ నిద్రలో వచ్చే ఆనందాన్ని అన్ని అనుభవిస్తున్నావు దాన్ని ఎవడు కాదనగలడు కో నివారం ఎత్తు తెలుగు భాషలో ఎంత అందంగా ఉంటుందో అందుకే సదాత్మానంద గారు ఆ రోజు ఏం చెప్పారు మీరు ఏ భాషలో ఆలోచిస్తారో ఆ భాషలో వినండి అన్నారు విన్నారు అక్కడ ఇంతవరకు ఆ మాట వినలేదు కదా ఎంత గొప్ప విషయం చూడండి మనం ఏ భాషలో ఆలోచించడానికి ఒక భాష ఉంటుందా ఉంటుంది ఒక లాంగ్వేజ్ ఇంటర్నల్ ఆడియో ఆడియో జరుగుతూ ఉంటుంది లోపల వీడియో థాట్స్ ఆడియో థాట్స్ అంటాను నేను ఇంగ్లీష్లో దాన్ని ఆడియో థాట్స్ వాట్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఏంటి మా ఆడియో కూడా అన్నాడు కోని వారయ్యత్ దీన్నంతటి తెలుసుకుని నాకు ఆత్మ అనేది అనుభూతికి లేదంటున్నాడు వాడు చూడండి ఎంత డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు విద్యారణ్యుల వారు అసలు వీటినన్నింటినీ అనుభవిస్తున్న వాడిని ఎవరు నిరాకరించగలడు కహ నివారయ్యత్ ఎవరు ఆపగలరు ఎవరు ఆపగలరంటే అవన్నీ తెలుసుకుంటున్నావు కాబట్టి ఆత్మ ఖచ్చితంగా ఉన్నది ఆత్మ వలననే నువ్వు తెలుసుకుంటున్నావు అని అంటే పుస్తకాలు లభించమండి ఇప్పుడు దానికి మనం వెళ్ళాలి లోపలికి అనాలిసిస్ ఏమిటది అంటే అన్నమయ కోశాన్ని తెలుసుకుంటున్నావు విజ్ఞానమయ కోశాన్ని తెలుసుకున్నావు ఎలా తెలుసుకున్నావు ప్రతిబింబం చిదాభాస ఏర్పడితేనేగా తెలుసుకున్నావు చిదాభాస ఎట్లా ఏర్పడింది చిత్తు ఉంటేనేగా ఏర్పడింది చిత్తు ఎవరు ఆత్మే కదా బింబ చైతన్యమే కదా బ్రహ్మస్వరూపం కదా అది లేకపోతే నీకు ప్రతిబింబం ఎక్కడుంది ప్రతిబింబం లేకపోతే వృత్తి ఎక్కడుంది వృత్తి లేకపోతే ఆలోచన ఎక్కడుంది ఆలోచన లేకపోతే ఈ జ్ఞానం ఎక్కడుంది ఇది దేహము ఇది ప్రాణము ఇది మనస్సు ఇది బుద్ధి అని ఎక్కడుందయ్యా అయిపోయింది కోని వారయ్యే అర్థమైనట్టుందండి అర్థం కావాలి ఇంతకంటే తేలిగ్గా చెప్పలేదు వాక్యం చూడండి మాట ఎంత పవర్ఫుల్ అంటాడు ఏన అనుభూయంతే ఇవన్నీ ఎవడి చేతనే అనుభవించబడుతున్నాయో దాన్ని ఎవడు నిరాకరిస్తాడు నివారించగలడు అన్నాడు పోవయ్యా అన్నట్లే కదా అర్థం పోవయ్యా ఆ మాత్రం తెలియదా నీకు అది బాగానే ఉందండి మాకు అర్థం కావాలి కదా అని చెప్పి స్టూడెంట్స్ అందరూ అడుగుతారు కదా అందుకని మీకు చెప్పారు పింప చైతన్యం ఆత్మ నేను 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 ఆ నేనులో రెండున్నాయండి అహంకారము అహం ఈ 5 వేళ్ళు అండి ఇప్పుడు వేదాంతమంతా 5 వేళ్ళలో అయిపోతుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఈ 3 ప్రతిబింబం చిదాభాస ఏర్పడింది దాన్ని అహంకార అంటారు నేను నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను భార్యని నేను భర్తని ఇట్లా చెప్తుంది చూసారా కర్తృత్వం ఇది అహంకారం ఇది అహం చైతన్యం ఈ చైతన్యం నుంచి చిదాభాస ఏర్పడి ఈ శరీరాల్లో అందుకనే ఎప్పుడు ఇది వేరు ముందుకు చూపిస్తుంటుంది ఇది అహంకారం దీన్ని వంచాలి నమస్కారం చేయవే ముందుకి సాష్టాంగండి పంచాంగండి అని చెప్పి దీన్ని వచ్చుతూ ఉంటేనే అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టది ఇది అంగుష్ఠమాత్ర పురుష ఆత్మ చైతన్యం ప్రతిబింబము అహంకారం ఇది తాను స్వతంత్రంగా ఉండలేదు ఈ ఆత్మకి రూపం లేదు వీవి జడం ఈ 2 మధ్యలో ఇది ఒకటి వచ్చి చిదాభాసం ఏర్పడి అహంకారం నేను 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 అంటుంది ప్రతిబింబ ముఖం లాంటిది ఇది బింబముఖం లాంటిది ప్రతిబింబముఖం ఎందుకండి మీకు చూడాలి అర్థం చూసుకుంటారు ఎందుకంటే బింబముఖం మీద బొట్టు పెట్టుకోవడానికి అండి ప్రతిబింబ ముఖం మీద బొట్టు పెడతారా, బింబముఖం మీద బొట్టు పెడతారా? ఏమిటి డౌట్గా ఉందా? పెద్దగా చెప్పచ్చు కదా. బింబ ముఖం మీద పెడతారు. ఏదండి నా అంతం బెల్జియం అంతం అండి, అందుకని ప్రతిబింబ ముఖం మీద పెడతానండి అంటారు ఎవరన్నా. వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో చేసుకోండి, అందుకే బింబ ముఖం మీదనే పెట్టుకుంటాను. కనుక అద్దం మీద ప్రేమతో అద్దంలో చూసుకుంటున్నావా, నీ ముఖం మీద ప్రేమను అద్దంలో చూసుకుంటున్నావా? ముఖం మీద ప్రేమతో అద్దంలో చూసుకొని ఆ ప్రతిబింబ ముఖాన్ని చూసి ఎంత అందంగా ఉన్నా మన ముఖం మనం చూసుకోలేము, మన వీపు మనం చూసుకోలేము, మన ముఖం మనం చూసుకోలేము. ఏమిటి పెద్ద గొప్ప, ఏమిటండి మన గొప్ప? మన ముఖం మనం చూసుకోలేము, మన కళ్ళు మనం చూసుకోలేము. అందుకని గర్వపడు, అహంకారం వద్దు, కాస్త తల ఉంచు అంటాం. ఇది స్వతంత్రంగా ఉండలేదు ప్రతిబింబం. ఈ మూడు లేకుండా ఇది ఉండలేదు, చిత్తు లేకుండా ప్రతిబింబం ఉండలేదు. కనుక ఇది అహంకారము. మనం ఇవి వ్యక్తమవుతుంటే కనపడుతుంటాయి, మనకు అనుభూతికి వస్తుంటాయి, ఇది అనుభూతికి రాదు. కానీ ఇది లేకుండా, ఈ బింబ చైతన్యం లేకుండా, అంగుష్ట మాత్ర పురుష లేకుండా ఇది పనిచేయలేదు. జడం, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వీళ్ళందరూ జాయింట్ వెంచర్ అండి, అందరూ కలిసి బిజినెస్ చేస్తుంటారు. చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే షార్ట్ అవుట్ అన్నమాట, ఉపయోగించుకోవాలి. ఆత్మ మేనిఫెస్ట్ అవ్వడానికి, వ్యక్తం కావడానికి మూడు శరీరాలు కావాలి. మూడు శరీరాల్లో ఆ సూక్ష్మ శరీరంలో ఇది ఏర్పడుతుంది ప్రతిబింబం. ఏర్పడినప్పుడు ఈ ప్రతిబింబం దేనికోసం? ఈ బింబ చైతన్యం నేను అని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే దానికి రూపం లేదు, నామం లేదు, రూపం లేదు. తనకు తానుగా సాక్షి చైతన్యంగా తాను ఉండాలి అంటే ఈ మూడు కావాలి. అందుకనే శరీరం అనేది ఒక సాధన. దేహోర్ దేహం దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత. అందుకనే ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించుకుంటూ యోగా చేసి ప్రాణాయామం చేసి ధ్యానం చేసి అన్నీ పెట్టి అమ్మ బాగున్నా దొరకునా ఇటువంటి సేవ అని సేవ చేసి దేనికంటే ఆత్మనైన నేను వ్యక్తం కావడానికి ఇది సహాయపడుతున్నది. తటస్థ లక్షణం, స్వరూప లక్షణం అది తాను స్వయంగా ఉంటుంది కానీ వ్యక్తం కాలేదు. శరీరాలు కావాలి, మూడు శరీరాలు. ఈ మూడు శరీరాల్లో అవన్నీ కూడా జడము. వాటి ద్వారా ఆత్మనైన నేను అహం, అహమస్మి బ్రహ్మ, అహమస్మి నేను బ్రహ్మస్వరూపం. అందుకని ఈ వృత్తి ఇదంతా కూడా ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆత్మని కాదు చెప్పండి. ఇప్పుడు ప్రతిబింబ చైతన్యం ఎప్పుడు ఏర్పడుతున్నది, చిరాభాస ఏర్పడుతుంది, వృత్తి జ్ఞానం వస్తున్నది, ప్రమాదం అవుతున్నాను తెలుసుకుంటున్నాను. ఎప్పుడు ప్రబింబ చైతన్యం లేదు చెప్పండి. ఇప్పుడు ప్రతి వ్యవహార ప్రతి బోధ విదితం మతం అన్నాడు. బోధం బోధం ప్రతి విదితం అన్నాడు. ప్రతి జ్ఞానమునందు మనకు ఈ ఆత్మ నేను నేను అనేది వ్యక్తం అవుతూనే ఉన్నది తెలుసుకో అన్నాడు. కోని వారయ్యేట్ కహని వారయ్యేది అనే దానికి ఇంత ఉందంటే వెనకాల ఆయన పాటికి ఆయన రెండు అక్షరాలు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. కహని వారయ్యేది కనుక ఇదంతా ప్రూఫ్ అన్నమాట. తర్వాత శ్లోకం స్వయమేవానుభూతి త్వాత్ విద్యతే నామ నానుభావ్యత తజ్ఞేయం అని ఉంది అక్కడ. అక్కడ విభజించుకోవాలి. జ్ఞాతృ జ్ఞాన అంతర అభావాత్ ప్లస్ అజ్ఞేయ. ఇప్పుడు విషయానికి వచ్చేస్తున్నారు, అనాత్మలన్నీ నెట్టేసేసాం. ఈ ఆత్మ అనేటువంటిది కహ నివారయేత్ అని చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి చెప్తున్నారు. స్వయం సెల్ఫ్ ఎవిడెంట్ అని అర్థం. స్వయమేవ, దానికి ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు ఈ లైట్ను చూపించడానికి ఏ లైట్ కావాలి? ఈ లైట్ చూడాలంటే ఇంకో లైట్ కావాలి, అక్కర్లేదు. ఆ లైట్ అన్నీ చూపిస్తుంది మనం, ఆ లైట్ ద్వారా అన్నీ చూస్తున్నాం, దాన్ని చూడటానికి ఏ లైట్ అక్కర్లేదు. అలాగే ఆత్మకి జ్యోతి అని పేరు. స్వయం జ్యోతి బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య వారు చెప్తారు, ఈ ఆత్మ అనేది స్వయం జ్యోతి అంటే సెల్ఫ్ ఎవిడెంట్ అని అర్థం, స్వయం ప్రకాశం. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఉండపోపనిషత్తులో తర్వాత భగవద్గీతలో నతద్ భాసయతే సూర్య న శశాంకో న పావక అంత తర్వాత ఇంకొక సార్ అంతవరకు మనకు అవసరం. స్వయమేవ అనుభూతిత్వాద్, ఇక్కడ చూడండి ఆ మాట చెప్పేసింది ఉపనిషత్తు. మన హోంవర్క్ ఏంటి? ఇక్కడే మనకు గురువు అవసరం. నేను అన్ని పుస్తకాలు చదువుతానండి, నా దగ్గర బోర్డు పుస్తకాలు ఉన్నాయండి అంటుంటారు అందరూ. ఉన్నాయా అంటే జ్ఞానం రాదు అని అర్థం. పుస్తకాలు ఉన్నాయి చదువుతున్నానంటే అంటే అయిపోయింది అని అర్థం. అవుతుంది నా గురువు గారు ఉన్నారండి, ఆయన చక్కగా వివరించి చెప్తారు అంటే ఆశీర్వాదం. ఎందుకంటే పుస్తకాల్లో చదివితే అర్థమయ్యేది కాదు. ఎందుకన్నానంటే స్వయం ఏవ అనుభూతిత్వాదు విద్యతే విద్యతే న అనుభావ్యత. ఈ ఒక్క లైన్ మీద వారం రోజులు మాట్లాడవచ్చు పుస్తకం లేకుండా. వినేవాడు ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే మాట్లాడు గోడతో చెప్పుకోలేం కదా. సరే, స్వయమేవ స్వయంగాని అనుభూతిత్వాదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్పాలి. నేను దిగాలి పైనుంచి, అక్కడి నుంచి ఉపనిషత్తు దగ్గర నుంచి మీకు అర్థమయ్యేట్లు దిగాలి. ఎలా అంటే ఇక్కడే ఇప్పుడే నేను ఆత్మ అని తెలుసుకోవాలంటే ఎలా? స్వయంగా అనుభవానికి వస్తున్నది, దేని వలన? దానికి దేని అవసరము లేదు అనేటువంటి దానికి. నువ్వు ఎంతన్నా చదువు పుస్తకాలు, ఎంతమంది ఉపన్యాసాలు అన్నా నువ్వు రాదండి, మరి ఎట్లా వస్తుందండి? చిన్న చిన్న టెక్నిక్ ఉంది దాన్ని, నా సొంత టెక్నిక్. సొంత టెక్నిక్ అంటే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క పద్ధతి మెథడాలజీని ఫాలో అవుతారు. అంటే ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది ఆడియన్స్ని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, భార్యాభర్తలు ఉన్నాడు. భర్త భార్యని ఏమే నేనున్నానా లేదా కాస్త చెప్పు అంటాడా? నేనున్నానా లేదా చెప్పవే అని పాపం భార్య బాధపడుతుందట అడిగితే. అవునా కదా? సేమ్ పర్సన్ అయితే అట్లా అడగడు కదా, మళ్ళీ అటు ఎందుకు ఆగేసు. నేనున్నానా నేనని ఎవరికి సందేహం రాదు, నా ఉనికి నేను సందేహించను. అవునా కాదా? భార్య కూడా ఏమండి నేనున్నానా నేనే చెప్పండి అనుమానం. కానీ ఇంకొక వ్యక్తి మూడో పర్సన్ని, ఆయన ఉన్నారండి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి ఇంట్లో, అలా ఆయన ఉన్నారండి అని అడుగుతాం. అక్కడ ప్రశ్న వేస్తాం, లేదండి బయటకు వెళ్ళారండి మార్కెట్కి వెళ్ళారండి అంటున్నారు, దట్ ఈస్ ఓకే. కానీ తనను తాను సందేహించడు, తన ఉనికిని తాను సందేహించడు మనిషి. నేనున్నానా లేనా అని నాకు సందేహం ఉండదు. ఉందా? ఉండదని అనుకుంటున్నాను. ఇప్పుడు హాల్లో పంచదశ క్లాసులో కుర్చీలో కూర్చున్నారని మీకు తెలుసా తెలియదా? గిచ్చి చూసుకుంటారు కాసేపు ఉండండి మీరు అంత తర్వాత కొంచెం అనుమానం నేను గిచ్చి చూసుకుంటాను ఇదేమిట్రా గిచ్చు కూడా ఎప్పుడు రాదు అది స్వయమేవ అనుభూతిత్వ చూశారు. ఇది ఏ పుస్తకంలో రాస్తారు ఎక్కడ రాస్తారు ఎవరు రాయరు అవసరం లేదు రాసిన అర్థం కాదు. నన్ను నేను నా ఉనికిని నేను సందేహించను. నిన్నటి నుంచి ఇప్పటికి 4 క్లాసు లేదు 4వ క్లాసు ఇంకొక విషయం చెప్పాలి మీకు. సత్యం అనే దానికి ఉనికి అని పేరు, జ్ఞానం అనే దానికి ఎరుక అని పేరు. నా ఉనికిని నా ఎరుకను నేను సందేహించను. నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు. ఆ తెలుసు అనేటటువంటిది కాన్షియస్నెస్. నేను ఉన్నాను అనేది ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అంటే నాకు తెలుసు ఉండాలి, నేను నాకు తెలుసు అంటే నేను ఉండి ఉండాలి. నాకు తెలుసు అన్నాడు, ఉన్నవాడికి తెలుసా లేని వాడికి తెలుసా? వట్టే తెలుగు లాంగ్వేజ్ చూడండి, ఇది భాషా సౌలభ్యం అంటే. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఈజ్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ. ఇంగ్లీష్ హీ మస్ట్ బి ఎగ్జిస్టెంట్ టు బి కాన్షియస్ ఆఫ్ యూ మస్ట్ బి ఎగ్జిస్టెంట్ ఇఫ్ యు ఆర్ ఎగ్జిస్టెంట్ యూ మస్ట్ బి కాన్షియస్ ఆఫ్. అందుకనే ఉనికి ఎరుక సత్యం జ్ఞానం. సత్యం సదేవ చిత్ చిదేవ సత్ అన్న చైతన్యమే జ్ఞానస్వరూపం. చైతన్యం బ్రహ్మ, చిత్ ఏవ సత్. సత్ ఏవ చిత్ అని ఎందుకన్నారు తెలిసిందా? నేను ఉన్నాను, నా ఉనికి నాకు తెలుసు. ఏమంటే నీ ఉనికి మీకు తెలుసా తెలియదా? కూర్చునే కూర్చున్నారని తెలుసు, క్రింద కూర్చునే వాళ్ళ క్రింద కూర్చున్నామని తెలుసు, సత్సంఘాల్లో ఉన్నామని తెలుసు. ఆ ఉనికి నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఆర్ యు కాన్షియస్ ఆఫ్ నువ్వు ఉన్నావు నీకు తెలుసా? తెలుసు, నేనున్నానని నాకు తెలుసు, నేనున్నానని నాకు తెలుసు. తెలుసు తెలియడం అనేది అన్యదేవ విదితాద్ అథో విదితాద్ అది అన్నాడు. అందుకే కేనోపనిషత్ తెలుసుకోనబడే దానికంటే నేను భిన్నము, తెలుసుకునేవాడు వేరు, తెలుసుకునబడేది వేరు. తెలుసుకునేవాడు సత్కర్త ప్రమాత, తెలుసుకోనబడేది నాకంటే వేరు. నేను చూడండి, క్లిప్ తెలుసుకుంటున్నారా లేదా? మీరు క్లిప్ కాదు కదా, ఏమిటి సందేహమా? క్లిప్ ఈజ్ ఆబ్జెక్ట్, నేను సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెంట్. కర్త కర్మ, ప్రమాత ప్రమేయం. ఈ క్లిప్ పట్టుకున్నాను నేను కర్తని. ఏం పట్టుకున్నాను? క్లిప్ పట్టుకున్నాను. ఇది కర్మ ఆబ్జెక్ట్. కర్మ అంటే పని కాదండి ఇక్కడ విభక్తుల ప్రకారం. కర్మ అంటే ఆబ్జెక్ట్, కర్మకారకం. నేను కర్తృకారకం, నేను ప్రమాతని. ఇది ప్రమేయం. క్లిప్ నేను కాదు, క్లిప్ నేను తెలుసుకునేవాడిని. క్లిప్ని అర్థమైందా? కనుక తెలుసుకునబడేది ఎప్పుడు కూడా తెలుసుకునేవాడి కంటే భిన్నము. శరీరం తెలుసుకుంటున్నాను కనుక నేను శరీరం కాదు, శరీరం నాకంటే భిన్నము. ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. నేను తెలుసుకునేవాడిని, తెలుసుకున్న పడుచున్నది కనుక ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు శరీరం మీరు అవుతారా? అన్నమయ కోసం మీరు అవుతారా? కావడానికి వీల్లేదు. మై డాగ్ అంటాడు, నా కుక్క పిల్లండి అన్నాడు. నీ కుక్క పిల్ల నువ్వు కాదు కదా. వాట్ ఈజ్ మైన్ ఈజ్ నాట్ మీ. నాది నేను కాదు, ఇంకా పాటల్లో వెనకటి రోజులు వేదాంతం ఉండేది. నాది ఆది అనుకున్నది నీది కాదుగా అని ఒక పాట ఉండేది. నాది అంటే నాకు సంబంధించింది నేను కాను, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాది ఎప్పుడు నేను వేరు, నాది వేరు. నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఉంది పక్కన, నా హ్యాండ్ బ్యాగ్ వేరు, నేను వేరు. కొంతమంది కుక్క పిల్లని పట్టుకుంటారు, నా కుక్క పిల్ల నేను వేరు, నా కుక్క పిల్ల వేరు. ఆయన తాబేళ్ళు అని చెప్పాను కదా, తాబేళ్ళు వేరు ఆయన వేరు. అట్లా ప్రతి వస్తువు అండి, ప్రతి వస్తువు, ప్రతి వస్తువు. ప్రాణం నా ప్రాణం అంటాడు, నేను ప్రాణం అన్న, నా ప్రాణం అన్నాడు. అంటే నువ్వు ప్రాణం కాదనే కదా అర్థం, తెలియకుండానే చెప్తున్నావు కదా నువ్వు ప్రాణం కాదని. చూశాను నా మనస్సు అన్నావు కానీ నువ్వు మనస్సు అని చెప్పలేదు. నా మనస్సు అన్నావు కనుక మనస్సు వేరు, నువ్వు వేరు. మనోమయ కోశం వేరు, నువ్వు వేరు. నా బుద్ధి అన్నావు, నేను వేరు, నా బుద్ధి వేరు. ఇవాడ నా ఆనందంలో చాలా డిఫరెన్స్ ఉంది అండి అన్నాడు. నీ ఆనందం వేరు, నువ్వు వేరా? అది ప్రతిబింబ ఆనందం. చూశారా, ఇక్కడే అర్థమైపోయింది కదా మనకు నేను కాదు అంటే. ఈ పంచకోశాలు నేను కాదనడానికి ఇదొక మండి తార్కాణం అప్పుడప్పుడు వస్తుంటాయండి మధ్య మధ్యలో. మీరు గుర్తు పెట్టుకోవాలి, రాసుకోవాలి, నా మీ ఇష్టం అంతా. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎగ్జిస్టెన్స్ ఉనికి ఎరుక, నేను ఉన్నాను నాకు తెలుసు. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ యామ్ అంట. యామ్నెస్ ఈజినెస్ హెల్పింగ్ వెర్బ్. యామ్నెస్ నేను ఉన్నాను. యామ్నెస్ ఐనెస్ నేను ఇలా జరిగి కూర్చున్నాను, ఇలా జరుగుతుంది కనుక. ఓకే, యామ్నెస్ ఐ ఈజ్ కాన్షియస్నెస్, యామ్నెస్ ఈజ్ ఈజినెస్, ఈజినెస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, ఐ ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఎరుక, యామ్నెస్ ఈజ్ ఉనికి. ఐ యామ్ బ్రహ్మ చైతన్యం. ఐ యామ్ బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి. మీరు వాచి చూసి వదిలిపెట్టాను నేను, ఇంకా 10 నిమిషాలు చూసి ఉంటాను. అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్. వాట్ ఐ యామ్, మేల్ ఫిమేల్, మదర్ బ్రదర్, ఫాదర్, సిస్టర్, ఆఫీసర్, డాక్టర్, ఐ యామ్. దట్ రోల్ ఈజ్ నాట్ మైన్, దట్ బిలాంగ్స్ టు శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, కోశాలకు సంబంధించింది. నేనులో మార్పు లేదు, ఐ యామ్లో మార్పు లేదు. మిగతా వాటన్నిటి మారుతూ ఉంటాయి. మారేవన్నీ కూడా, వికారం చెందేవన్నీ కూడా, బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా. ఈ ఒక్క మాట చూడండి, స్వానుభూతిత్వాత్. ఇప్పుడు నేనున్నానని నాకు స్వ అనుభవం. ఐ నీడ్ నాట్ వెరిఫై ఫ్రమ్ మై శిష్య, ఐ శిష్య డిసైపుల్ స్టూడెంట్. నేనున్నానో నేనో చెప్పు, ఏ గురువు అడగడు, ఏ భర్త భార్యను అడగడు, ఏ భార్య భర్తను అడగడు, ఏ వ్యక్తి అడగడు అవసరవాడిని. ఇది స్వానుభవం అంటారు. తద్భాసయతే సూర్య, అక్కడ సూర్యుడు వచ్చి చెప్పాలని. సూర్యుడు ఉండాలంటే నేను ఉండాలి. సూర్య అస్తి, ఐఎమ్ గివింగ్ ఎగ్జిస్టెన్స్ టు సన్, మూన్, స్టార్స్. అనుభాతి సర్వం అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఏ లైట్ కూడా నన్ను ప్రకాశింప చేయలేవు, నా చేత అవి ప్రకాశింపబడుతున్నాయి. ఎలా ప్రకాశింపబడుతున్నాయంటే నేను వాటికి ఉనికి ఇస్తాను అంతే. ఇంత ఉంది శ్లోకంలో. చూడండి ఒక్కసారి శ్లోకంలో, స్వయమేవ అనుభూతి వాదు. ఇది హేత్వర్థే పచ్చని అంటారు, ఇది హేతు. ఈ కారణము చేత స్వయమేవ, స్వయంగానే అనుభూతికి ఉండడం వల్ల అన్నారు. వేరే సహాయం లేకుండా అని అర్థం. మరొకళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు నువ్వు ఉన్నావా లేదా అని. నువ్వు అంటే మళ్ళా లక్ష్యార్థం తీసుకోవాలి, వాచ్యార్థం తీసుకోకూడదు. ఇప్పుడు ఈ అహంకారం తీసుకుంటే వాచ్యార్థ అహం, వ్యావహారిక అహం, భర్తగా భార్యగా శిష్యుడిగా శిష్యురాలిగా వ్యావహారికంగా చేసేదంతా అహంకారం. కానీ ఇందులో ఏ రోలు ఉండదు అహంలో. ఐఎమ్ తర్వాత ఇవన్నీ వస్తాయి. కనుక ఇప్పుడు మనకు ఈ దీని మీద ఫోకస్ చేయాలి, అహం అనే దాని మీద. అహం అంటే ఇక్కడ ఐ యామ్ ఉనికి ఎరుక, అంగుష్టమాత్ర పురుష. దీని మీద మనకు ఫోకస్, స్వానుభూతి. ఎందుకంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటేనే ఇది ఉంటేనే ఇది పనిచేస్తుంది, వేరే అవసరం లేదు. విద్యతే న అనుభావ్యత, నానుభావ్యత, దానికి వేరే ఒక లైట్ లాంటిదో వేరే ఒక ప్రమాణం అవసరం లేదు దాన్ని చూపించడానికి. ఎందుకని ఆత్మని ఇది అని చెప్పలేదు, ఇది ఇది అని చెప్పాల్సిన పని లేదు. ఇక్కడే నేనే ఆత్మనై ఉన్నప్పుడు, అందుకనే ఉనికి ఎరుకనైన నేనే. ఈ నేనే అన్నప్పుడు మీరు జాగ్రత్తగా లక్ష్యార్థహం తీసుకోవాలి, వాచ్యార్థ అహంకార తీసుకోకూడదు. మీకు చాలామందికి వాచ్యార్థ లక్ష్యార్థ తెలిసి ఉంటుంది. భాగత్యాగ లక్షణం చేసినప్పుడు ఈ లక్ష్యార్థ అహం మీదనే మహావాక్యం తత్ త్వమ్మసి అంటుంది. అప్పుడైతేనే నీకు తెలుస్తుంది, లేకపోతే ఇది పట్టుకొని వెళ్ళాడుతుంటావు. గురువు గారేమో లక్ష్యార్థం దృష్టితో మాట్లాడుతుంటాడు, నువ్వేం వాచ్యార్థంలో వింటూ ఉంటావు, రెండు జల్లు కావు, అప్పుడు నీకు నిద్ర వస్తుంది. కనుక అనుభావ్యత, దీనికి వేరే బాహ్యమైనటువంటి ఒక ప్రకాశము కానీ తెలియజేసేది కానీ అవసరం లేదు. జ్ఞాతృ జ్ఞానాంతరాభ్యాం అభావాత్, దీనికి జ్ఞాతృ జ్ఞాన అనేది లేదు. ఇప్పుడు మనం త్రిపుటిలో చెప్పాం జ్ఞాత జ్ఞానం జ్ఞేయం. ఇందాక ఒక త్రిపుటి చెప్పారు, ప్రమాత ప్రమాణం ప్రమేయం, కర్త కర్మ కర్మ. మరి ఇంకో త్రిపుటి చెప్తారు, అదేమిటి అంటే జ్ఞాత జ్ఞానం జ్ఞేయం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలుసుకునబడే ఆబ్జెక్ట్, ఒక వస్తువు. జ్ఞేయం జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయం జ్ఞానం నాలెడ్జ్. జ్ఞాత జ్ఞానం జ్ఞేయం మరొక త్రిపుటి. కర్తాకర్మాకరణం అన్నప్పుడేమో కర్మేంద్రియాలు పనిచేసేటప్పుడు కర్తాకర్మాకరణం, జ్ఞానేంద్రియాలు పనిచేసేటప్పుడు జ్ఞాత జ్ఞానం జ్ఞేయం, ప్రమాత ప్రమాణం ప్రమేయం. అన్ని టెక్నికల్ టర్మ్స్ అన్నమాట, పారిభాషిక పదాలు. కనుక ఇప్పుడు ఇది లేకుండా, ఈ నాలుగు లేకుండా, ఈ శరీరాలు ప్రతిబింబం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. తనను తాను తెలుసుకోలేదు, తెలుసుకోవలసిన అవసరము లేదు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ శరీరానికి థ్యాంక్స్ చెప్పాలి, మనసుకి థ్యాంక్స్ చెప్పాలి, ఆత్మనైన నేను దీని ద్వారా వ్యక్తమవుతున్నాను. అందరం అంతే, అందరము ఆత్మస్వరూపమై ఉండి ఇప్పుడు ఉనికి ఎరుకనై ఉండి అందరం కూడా. ఈ శరీరాలు అనేకం కావచ్చు, ఉనికి ఎరుక నేను అయాను మాత్రమే. చూశాను ఆవిడే అయ్యామంటుంది, ఆమె అయ్యామంటుంది, నేను 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 అనే దాంట్లో మార్పు ఉందా? నేను నేను అనే దాంట్లో మార్పు ఉందా? ఇంత కామ్ ప్లేస్ ఎక్కడా దొరకదు. ఈ విషయం వినాలంటే ఇట్లాంటి చోటే వినాలి. నేను అనే దాంట్లో మార్పు ఉందా? 100 మంది చెప్పినా, 1000 మంది చెప్పినా, ఏ భాషలో చెప్పినా మై హూ నేనున్నాను, నా నిరికేన్, ఇంకే భాషలో చెప్పండి. అంతా తెలుగువాడే కదా, ఇంకే భాషలో చెప్పాం. నెక్స్ట్ క్లాసులో అయితే అన్ని భాషల వాళ్ళు వస్తారు. అట్లా ఏ భాషలో చెప్పినా నేనులో మార్పు లేదు. మరి ఎందులో మార్పు ఉందండి? నేను తర్వాత చేరుస్తానే, నేను అని విదీర్ఘం పెడతాడు. ఏమిటి నువ్వు అక్కడ వస్తుంది వ్యవహారం అనాత్మ. ఇదండి విషయం అయిపోయింది వేదాంతం. పూర్ణమద ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో